సెవెంత్ మంత్రం 3 నుంచి 7 వరకు మంత్రాలు.
భద్రం కర్ణేయామదేవ.
ఓం భద్రం కర్ణే విశృణుయామదేవ.
భద్రం పశ్యే మాక్షవీర్యజత్ర.
భద్రం పశ్యే మాక్షవీర్యజత్ర. తిరైరంగై సుష్టువాం సస్తునూభిః.
వ్యసేమ దేవహితం యదాయుః.
వ్యసేమ దేవహితం యదాయుః.
స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాః.
స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాః. స్వస్తిన పూషా విశ్వవేదాః.
స్వస్తిన స్తార్షా అరిష్టనేమిః.
స్వస్తిన స్తారో అరిష్టనేమిః.
స్వస్తినో బృహస్పతిర్దధాతు.
స్వస్తినో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. జాగరిస్తానో
బహిష్ప్రజ్ఞః.
బహిష్ప్రజ్ఞః సప్తాంగ
ఏకోనవింశతిముఖః.
ఏకోనవిశంతిముఖః స్థూలభుక్. వైశ్వానరః ప్రథమః పాదః. స్వప్నస్థానో
అంతఃప్రజ్ఞః.
అంతఃప్రజ్ఞః సప్తాంగ
ఏకోనవింశతిముఖః.
ఏకోనవింశతిముఖః ప్రవివిభక్తభుక్తు. తైజసో ద్వితీయః పాదః. యత్ర సుప్తో న కాంచన. కామం కామయతే.
కంచన స్వప్నం.
న కంచన స్వప్నం.
పశ్యతి తత్ సుషుప్తం.
పశ్యతి తత్ సుషుప్తం.
సుషుప్తస్థాన ఏకీభూతః.
సుషుప్తస్థాన ఏకీభూతః.
ప్రజ్ఞానగణ ఏవ ఆనందమయో.
ఆనందమయో
ఆనందభుః. చేతోముఖః.
చేతోముఖః
ప్రజ్ఞతృతీయః పాదః.
ప్రజ్ఞతృతీయః పాదః.
ఏష సర్వేశ్వర. ఏష సర్వజ్ఞ.
ఏషోంతర్యామి. ఏష యోనిస్సర్వస్య. ప్రభవాప్యయౌహి. భూతానాం. నాంతఃప్రజ్ఞ. నబహిష్ప్రజ్ఞం. నోభయతఃప్రజ్ఞం.
ప్రజ్ఞానఘనం.
ప్రజ్ఞానఘనం.
ప్రజ్ఞం.
నా ప్రజ్ఞం.
దృష్టం.
అదృష్టం.
అవ్యయహార్యం.
అవ్యయహార్యం.
అగ్రాహ్యం.
అగ్రాహ్యం.
లక్షణం.
అలక్షణం.
అచింత్యం.
అచింత్యం.
అవ్యపదేశ్యం.
అవ్యపదేశ్యం.
ఏకాత్మా ప్రత్యయసారం.
ఏకాత్మా ప్రత్యయసారం.
పంచోపశమం.
ప్రపంచోపశమం.
శాంతం
శాంతం
శివం
శివం
అద్వైతం
అద్వైతం
చతుర్థం మన్యంతే
చతుర్థం మన్యంతే ఆత్మా స
విజ్ఞేయః
విజ్ఞేయః.
ఈ ఏడవ మంత్రం క్రియావస్థను తెలియజేసేది, నాలుగవ పాదాన్ని తెలియజేసేది. ఇప్పటివరకు మూడు పాదాలని తెలుసుకున్నాం, అవి జాగ్రత్త స్వప్న సుషుప్తి, మన అనుభవంలో ఉన్నటువంటివి ఆ మూడు కూడా. అందుకని వాటిని ఖచ్చితంగా చెప్పడానికి వీలవుతుంది కనుక వాటిని మనకి చెప్పచ్చు కనుక చెప్పే పద్ధతిలో విధాయక పద్ధతిలో చెప్పారు. మరి ఈ తురీయుడిని ఎట్లా చెప్పాలి? తురీయుడు అంటే మనకు అనుభవం లేదు, మనం ఆ స్థితిని పొందాలి ఎప్పటికైనా, ఆ అనుభవం మనకి లేదు. తురీయుడు అంటే ఆత్మ, ఆత్మను వర్ణించడానికి వీలు లేదని మనకి తెలుసు. ఆత్మ ఇంద్రియ అగోచరం, మరి ఎట్లాగా దాన్ని వర్ణించేది? కనుక దానికి ఒక పద్ధతిని వేదాంతం చెప్పింది. ఏమిటి అని అంటే నిషిద్ధ పద్ధతి, అతత్వ్యావృత్తి అన్నారు. అతత్వ్యావృత్తి అంటే తత్ అంటే అది ఆత్మ, అతత్ అంటే ఆత్మ కానిది అనాత్మ, వ్యావృత్తి అంటే తొలగించేది, అనాత్మను తొలగించి చూచే పద్ధతి నిషిద్ధ పద్ధతి. మనకి తెలిసినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కాదు 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 కాదని తీసేస్తే ఆ మిగిలేదే ఆత్మ అని ఆత్మను చెప్పేటువంటి విధం అది. ఇది ఏడవ మంత్రం. విధాయక పద్ధతిలో కాకుండా నిషేధ పద్ధతిలో నేతి నేతి ఇది కాదు ఇది కాదని తీసేస్తూ చెప్పేటువంటి పద్ధతి ఇది. ఆత్మను ఎందుకు తెలుసుకోవాలి అంటే ఆత్మను తెలుసుకుంటే నేను ఆత్మగా ఉండొచ్చు, నేను ఆత్మగా ఉంటే అదే మోక్షం. మోక్షం అంటే శాశ్వత ఆనందం, ఎవరికైనా కావాల్సింది ఆ శాశ్వత ఆనందమే, తాత్కాలిక సంతోషాలు కాదు. శాశ్వతమైనటువంటి ఆనందమే ఎవరికైనా కావాలి. కాబట్టి మరి తెలియనటువంటి ఆత్మని చాలా కష్టం అవుతున్నది. ఎందుకు కష్టం అంటే ఆత్మ వల్ల అన్నింటినీ తెలుసుకుంటున్నాం కానీ ఆత్మను తెలుసుకోవటానికి ఇంకేం పరికరం లేదు. దేన్ని తెలుసుకోవాలన్నా ఆత్మ కావాలి, ఆత్మను తెలుసుకోవటానికి ఇంకొక ఆత్మ అంటూ ఏమీ లేదు. అందుకే ఇది కాస్త కష్టం. అందుకే బ్యాటరీ లైట్ ఉదాహరణ చెప్తున్నాం. దేన్ని చూడాలన్నా బ్యాటరీ లైట్ అని బల్బు చూపిస్తుంది వెనక సెల్సర్ సహాయంతో. కానీ ఆ బల్బు అనుకుంది నాకు శక్తినిచ్చి ఆ సెల్స్ని చూడాలనుకుంది, అవి తీసి ముందు పెడితే లైట్ ఆగిపోయింది, చూడలేకపోయింది. మనం కూడా అంతే, వెనక సెల్స్ లాగా మనకి ఆత్మ చైతన్యం ఉంది, మన కళ్ళు బల్బులాగా ఉన్నాయి అందుకని అన్నీ చూస్తుంది. మన కళ్ళు వాటిని కాకుండా దాన్ని చూడాలనుకుంది, కుదరదు, దాన్ని చూడటానికి వేరే శక్తి ఏమీ లేదు. కనుక ఇక్కడ ఆత్మ కానటువంటి అనాత్మని నిరసిస్తూ తెలుసుకోవాల్సిందే తప్ప ఇదిగో ఈ లక్షణాలతో ఉంది ఆత్మ అని చెప్పడానికి వీల్లేదు. అంతేకాకుండా మనకి ఇంకో విషయం కూడా తెలుసుకోవాలి, అదేమిటంటే ఇంతవరకు జాగ్రత్త అవస్థలో ఏదైతే తెలుసుకున్నామో అది కాదు, స్వప్నావస్థలో ఏది తెలుసుకున్నా అది కాదు, సుషుప్తిలో ఏది తెలుసుకున్నా అది కాదు, ఈ ప్రకారంగా వస్తుంది. ఇక మనకు వచ్చేటువంటి ఈ మంత్రం యొక్క భావం అంతా ఇలాగే వస్తుంది. ఈ ప్రకారంగా మనం ఆత్మ యొక్క నాలుగవ పాదాన్ని త్రియాన్ని గురించి తెలుసుకోవాలి. త్రియం అంటే ఆత్మ, మన యొక్క స్వరూపం. ఇంకొక విషయం, జాగ్రత్త అవస్థ అంటే మనం మేల్కొని మన అవయవాలన్నీ పనిచేస్తూ ఉండే అవస్థ జాగ్రత్త అవస్థ. అప్పుడు కూడా ఆత్మ చైతన్యం వల్లనే ఆత్మ ఉంది. మరి స్వప్నం అంటే అక్కడ ప్రపంచాన్ని మనసు సృష్టిస్తున్నది, ఆ మనసు సృష్టించడానికి కూడా శక్తి ఆత్మ చైతన్యం. సుషుప్తిలో ఏమీ లేదు, ఏ ఇంద్రియాలు పనిచేయటం లేదు. మరి ఆత్మ యొక్క శక్తిని తీసుకోవటానికి కూడా అక్కడ ఏమీ లేదు, మనసు బుద్ధి చిత్తం అహంకారం ఏమి లేవు. అందువల్ల ఆత్మే అక్కడ జరిగే మొత్తాన్ని కూడా గ్రహిస్తుంటుంది, అంటే ఏమీ లేకపోవటాన్ని గ్రహిస్తుంది. దాన్ని ప్రజ్ఞాన ఘనం అన్నారు. ఈ ప్రకారంగా జాగ్రత్త అవస్థలో విశ్వుడు, స్వప్నావస్థలో తైజసుడు, సుషుప్తిలో ప్రాజ్ఞుడు ముగ్గురున్నారు. ఇప్పుడు మరి తురీయుడు వస్తున్నాడు కదా, ఈ తురీయుడు ఎవరయ్యా అంటే ఆయన ఎవరో చెప్పడానికి వీల్లేక ఆయన విశ్వుడు కాదు, తైజసుడు కాదు, ప్రాజ్ఞుడు కాదు అని చెప్పబోతుంది. ఇప్పుడు దాన్నే మనం తెలుసుకోవాలి. అంటే అది కాదు, ఇది కాదు, ఇది కాదు, అది కాదని ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఆ తురీయుడు అంటే ఎవరో మనకి అవగాహన కావాలి. అప్పుడు కూడా చెబితే వినేటట్టుగా అవగాహన కాదు, పరోక్ష జ్ఞానం కాదు, అపరోక్ష జ్ఞానం కావాలి. అంటే మనం గనక విచారణలో కూర్చుంటే, ధ్యానంలో కూర్చుంటే, సమాధి అభ్యాసంలో కూర్చుంటే మన ఆలోచనలన్నీ ఆగిపోయి ఇంద్రియాలన్నీ పనిచేయకుండా అన్నీ కూడా చప్పబడిపోయి ఏమీ లేకుండా ఒక్కటి మాత్రం తెలుసుకుంటాం, అంటే అన్ని గ్రహింపు ఉంది, ఏం చెప్పే పని లేదు, అలా ఉండే మన స్వరూపమే ఆత్మ, అదే తురియం. కాబట్టి దాన్ని తెలుసుకోవటానికే ఇప్పుడు మన ప్రయత్నం. ఇక్కడ మొత్తం 18 లక్షణాలు చెప్పారు. నిజంగా ఈ లక్షణాలు కాదు, ఏది కాదో దాన్ని చెప్తున్నాడు. అదేమిటో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. మొదటిది నా అంతఃప్రజ్ఞం అన్నారు. నా అంతఃప్రజ్ఞం, ఈ తురీయుడు ఈ నాలుగవ పాదం లోపలి ప్రజ్ఞ కాదు, లోపలి ప్రజ్ఞ అంటున్నారు. అంటే స్వప్నం నీ లోపలే జరుగుతుంది, నువ్వు హాయిగా పడుకొని నిద్రపోతున్నావు, కలొస్తున్నది, ఎట్టొస్తున్నదో కూడా నీకు తెలియదు, కానీ అంతా కూడా నీ లోపలే, బయటికి ఏమీ తెలియదు, బయట ఏమీ కనపడదు, బయట ఉంది ఏది నువ్వు చూడవు. కనుక ఇదంతా కూడా లోపల ఉంది, కలల ప్రపంచం, స్వప్న ప్రపంచం. అక్కడి దృశ్యాలు, అక్కడ సుఖ దుఃఖ అనుభవం ఇవి ఏవీ కాదు. తురియంలో ఆ స్వప్న దృశ్యం ఉండదు, స్వప్న అనుభవం ఉండదు. ఆ స్వప్నాన్ని పొందేటువంటి తైజస్సుడు కూడా కాదు. తురియుడు అంటే ఎవరయ్యా అంటే తైజస్సుడు కాదు. ఇది మొదటి మాట. తురియుడు అంటే తైజస్సుడు కాదు, అంటే స్వప్నంలో ఉన్న స్వప్న పురుషుడు కాదు. అలాగనే స్వప్నంలో ఉన్నటువంటి దృశ్యము కాదు. అలాగనే స్వప్నంలో ఉన్నటువంటి సుఖ దుఃఖ అనుభవాలు లేవు అక్కడ. కాబట్టి ఒక్కసారి స్వప్నాన్ని గుర్తు తెచ్చుకోండి. అక్కడ ప్రపంచాన్ని చూస్తున్నటువంటి స్వప్న పురుషుణ్ణి, అక్కడ సుఖ దుఃఖాలని అన్ని గుర్తు తెచ్చుకొని ఇవి ఏవి లేవు తురియంలో. రెండవది నా బహిష్ప్రజ్ఞం అన్నారు. అంటే బహిష్ప్రజ్ఞం, బాహ్యమైనటువంటి ప్రజ్ఞ, అంటే జాగ్రత్త అవస్థలో బాహ్య ప్రపంచానికి సంబంధించినటువంటి తెలివితేటలు ఏవైతే ఉన్నాయో, శబ్దాది విషయాలు కానీ, దేశ కాలాలు కానీ, జడరూపములైనటువంటి పదార్థాలు కానీ, ఆ జాగ్రత్త అవస్థలో ఉన్న సుఖ దుఃఖాలు కానీ, ఇప్పుడు ఇదే మన జాగ్రత్త అవస్థ. ఇక్కడ మనంతా బహిష్ప్రజ్ఞ, అంటే బయట ఉన్నటువంటి శబ్దస్పర్శ రూపరసగంధ విషయాలను తెలుసుకుంటుంటాం, దేని ద్వారా? ఇంద్రియాల ద్వారా తెలుసుకుంటుంటాం. అలాగే సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాం. కాబట్టి ఈ ప్రపంచము కాదు, తురియం అంటే ఈ ప్రపంచం కాదు, ఈ జాగ్రత్త ప్రపంచం కాదు, ఈ జాగ్రత్త ప్రపంచంలో వస్తువులు విషయాలు భోగాలు కాదు, వీటిని అనుభవించేటువంటి విశ్వుడు కాదు, ఇక్కడ అనుభవించేటువంటి సుఖ దుఃఖాలు కాదు, ఇవి ఏవి కాదు తురియం అంటే. కాబట్టి తురియం అంటే విశ్వుడు కాదు, తైజస్సుడు కాదు, తురియుడు వేరే ఉన్నాడు. ఎలా ఉన్నాడో మరి, ఆయన ఎట్లా ఉంటాడో ఆలోచించండి. ఎట్లుంటాడు? సుఖ దుఃఖాలు లేవు, లోపల ప్రజ్ఞ లేదు, బయట ప్రజ్ఞ లేదు, ఇదిగో ఇలా ఉంటాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఇక మూడవది ఉంది, ఉభయత ప్రజ్ఞం నా. ఇది మాత్రం కాస్త బాగా జాగ్రత్తగానే మనం తెలుసుకోవాలి. ఎందుకంటే జాగ్రత్త తప్పున సుషుప్తులు మనం తెలుసుకున్నాం, కానీ ఇది ఎప్పుడు తెలుసుకోవాలా? ఉభయత ప్రజ్ఞం నా అని ఈ మాట చెప్పటంలో మన వేదాంతులు, పూర్వకాలపు వేదాంతులు ఎంత సూక్ష్మ దృష్టి కలిగినటువంటి వాళ్ళు మనకు అర్థమవుతుంది. ఏమిటంటే తురియుడు జాగ్రత్త స్వప్నాలకు సంబంధించినటువంటి వాడు కాకపోతే, విశ్వ తేజస్సులు ఎవరూ కాకపోతే, వారి మధ్య ఏదన్నా ఉంటే అదే అంటే అది కాదు అంట. అంటే జాగ్రత్త అవస్థ కాదు, స్వప్నావస్థ కాదు, జాగ్రత్త అవస్థకి స్వప్నావస్థకి మధ్యలో ఏదన్నా ఉంటే అది కూడా కాదు. విశ్వుడికి తేజస్సుడికి మధ్యలో ఎవడన్నా ఉంటే వాడు కూడా కాదు అని మనకి చాలా గట్టిగా చెప్తున్నారు. మరి జాగ్రత్త అవస్థకి స్వప్నావస్థకి మధ్య ఏదన్నా అవస్థ ఉందా? ఎప్పుడు చెప్పలేదేమండి, ఎప్పుడు అవసరం రాలా, ఇప్పుడు వచ్చింది. దాన్ని ఏమంటారంటే అంతరాళావస్థ అంటారు. జాగ్రత్త అవస్థకి స్వప్నావస్థకి మధ్య ఉన్నటువంటి అవస్థని అంతరాళావస్థ అంటున్నారు. కాబట్టి అంతరాళావస్థ కూడా కాదు తెలియం అంటే అంటున్నారు. ఏమిటి అంతరాళావస్థ అంటే? ఏమిటి అసలు అది తెలుసుకోవాలి. అంటే మనం కలగంటూ ఉంటాం, కొంచెం మెలకువలో ఉంటాం. ఇది అర్ధరాత్రి వచ్చేటువంటి కళ కాదు, రేపుజామున వచ్చేటువంటి కళ. జాగ్రత్తగా కళలు బాగా కనేటువంటి వాళ్ళకి ఇది అనుభవం. ఏమిటనమాట, కళ వస్తున్నది కానీ చిట్టేవాళ్ళు ఎక్కడొక్కరో మెలకు వస్తుంది. ఎందుకని వస్తుంది అంటే కలగంటుంటాం, రేపుజామున కదా. కాస్త కూరగాయల వాళ్ళు పొద్దున్నే వస్తారనుకో, వాళ్ళ కేకెనపడు, అప్పుడు వీడికి వినపడుద్ది. ఇప్పుడు కళ్ళ ఉన్నట్ట మెలకువలో ఉన్నట్ట, ఆ కళకి మెలకువకి మధ్యలో ఉన్నట్టు. ఒక్క క్షణం ఆ కేక వినపడగానే ఆ కళకి మెలకువకి మధ్యలో ఉన్నట్టు. కళకి అంటున్నాడు కూడా అదిగో కూరగాయలు వచ్చినాయి అని. వీడికి కళ కూరగాయలు అవసరమైతే ఖచ్చితంగా మెలకు. ఇక అప్పుడప్పుడు మనం మెలకువలో ఉన్నామని, అన్ని నిజంగానే జరుగుతున్నాయని మనకు అనిపిస్తుంది. అంటే కలగంటానే ఉంటాము కానీ అదంతా నిజమని అనిపిస్తూ ఉంటుంది కళ. ఒక్కసారి కళ్ళు తెరిచి చూస్తాం, ఏముండదు, ఏదో జరుగుతున్నట్టుగా ఉంటుంది, అక్కడ ఉన్నట్టే ఉంటుంది. ఈ అనుభవం ఎవరికైనా ఉందో లేదు, నాకు మాత్రం ఉంది. అక్కడ ఉన్నట్టే ఉంటుంది, కళ్ళు తెరిచి చూస్తే ఏముండదు, అమ్మయ్య కళ లేని అని అనుకుంటాం. సరే, కల్లో భోజనం చేస్తుంటారు, కల్లో ఇక్కడ కాదు అక్కడ. కల్లో భోజనం చేసేటప్పుడు ఇక్కడ భార్య ఇల్లు చెబుతూ ఉంటారు, ఆ శబ్దం వినపడుతుంటుంది. అదిగో ఆ కళకి ఆ శబ్దం వినపడేటువంటి స్థితిలో ఉన్నటువంటి స్థితి మెలకువకి మధ్య ఉన్నటువంటి స్థితినే అంతరాళావస్థ అన్నారు. మన మహర్షులైనటువంటి వాళ్ళు ఇంత సూక్ష్మంగా ఆలోచించారు. ఇది మన అదృష్టం. ఎందుకంటే ఈ సూక్ష్మ విషయాలు వాళ్ళు కనుక కనిపెట్టకపోయినట్లయితే మనం తెలుసుకునేవాళ్ళం కాదు. కాబట్టి ఉభయత ప్రజ్ఞ అంటే మిశ్రమ ప్రజ్ఞ అంటే మెలకువ కాదు, స్వప్నము కాదు, రెండు అనుభవాలు కలిసి ఉండేటువంటి మధ్య అవస్థ అన్నమాట. అది ఎంత ఒక్క క్షణం కూడా ఉండదు. అదిగో దాన్ని కూడా మనకి చెప్తారు. దేవలోకానికి వెళ్ళావు. నిజంగా కాదు, స్వప్నం. స్వప్నంలో దేవలోకానికి వెళ్ళావు. ఏదో రాత్రి గులేప కావాలి కదేదో చూసి ఉంటావు బాగా. అక్కడ వెళ్ళిన తర్వాత అప్సర్సులతోటి కాలం గడుపుతూ ఉన్నావు. నిద్ర లేచిన తర్వాత కొన్ని రోజుల దాకా అదే భ్రాంతిలో ఉంటావు, అదే ప్రజ్ఞలో ఉంటావు. ఇంకా భూమి మీదకి రావు, ఇంకా స్వర్గంలోనే ఉంటావు. ఆ స్వప్న ఫలితాలను జాగ్రత్తలో చూసుకుంటా ఉంటావు. అదే భయంకరమైనటువంటి స్వప్నం వచ్చింది, ఓ పేడకలు వచ్చింది. కొంతసేపు ఆ భయం వేధిస్తుంది. మెలకు వచ్చిన తర్వాత కూడా ఆ స్వప్న ప్రభావం నీ మీద పనిచేస్తూ ఉంటుంది. అమ్మో అయ్యో, దయ్యం వచ్చి నా మీద కూర్చున్నట్టు గొంతు నెక్కినట్టు కలొచ్చింది. అమ్మో వాయో అని కేకేసావు. నువ్వు కేకేస్తున్నావు కానీ నీ పక్కన పడుకున్నటువంటి భార్య కానీ బిడ్డలు కానీ భర్త కానీ వాళ్ళెవరు కూడా నిన్ను లేపల. ఎందుకంటే వాళ్ళకి నువ్వు కేకేసినట్టు వాళ్ళకి వినపడలా. ఒక విచిత్రమైనటువంటి స్థితి ఇది. అదిగో ఆ స్థితి కూడా ఇక్కడ తెలియజేస్తూ ఉంది. ఇది కూడా ఉభయత ప్రజ్ఞ, ఈ అంతరాళావస్థ అంట. కాబట్టి జాగ్రత్త స్వప్నాల మిశ్రమ ప్రజ్ఞ ఏదైతే ఉందో అదే ఇది. ఇది కూడా తురియమస్థ కాదు, ఇది కూడా తురియం కాదు. ఇక నాలుగవది ప్రజ్ఞాన ఘనం నా. జాగ్రత్త అవస్థ కాదు, స్వప్నావస్థ కాదు, జాగ్రత్త స్వప్నావస్థల మధ్య ఉన్నటువంటి అవస్థ కాదు. నాలుగవది ప్రజ్ఞాన ఘనం నా, సుషుప్తి కూడా కాదు అంటున్నాం. ఆత్మ ప్రజ్ఞాన ఘనం కాదు, ముద్ద కాదు, అన్ని కలిపేసినటువంటి ముద్ద కాదు. తురియుడిలో జ్ఞానం ఘనీభవించి ఉండదు, సుషుప్తిలో జ్ఞానం ఘనీభవించి ఉంటుంది. ఒక్కసారి మళ్ళీ నేను చెప్పిన దాన్ని గుర్తు చేసుకోండి. సుషుప్తి అవస్థలో జ్ఞానం ఉన్నది కానీ అది పనిచేయదు, అదంతా ముద్దయి ఉంది. ముద్దయి ఉండేటప్పటికల్లా ఆ జ్ఞానం పనిచేయటల్లా. మరి తురియంలోనో అక్కడ జ్ఞానం ఉంది, ముద్ద కాదు. కాకుండా ఎట్టుంటుందండి? ఏమో ఎట్టుంటుందో ఆ తర్వాత తెలుసుకుంది. కాబట్టి ఏమీ తెలియనటువంటి స్థితి సుషుప్తి. తురియం కూడా ఏమీ తెలియని స్థితే. కానీ ఒక్క విషయం తెలుసు, ఏమిటది? నేను ఆత్మను అని. ఆ ఒక్కటి తప్ప ఇంకేమీ లేదు. అసలు ఇంకేముంటుంది? ఆ ఒక్కటి ఉంటే నేను ఆత్మను అంటే నేనే ఉన్నా అంతటా. కాబట్టి నాకంటే వేరుగా రెండవది ఏమి లేదు. కనుక ఇల్లు వాకిల్ లేదు, దేహం లేదు, భార్య లేదు, బిడ్డలు లేరు, తల్లి లేదు, తండ్రి లేడు, మిత్రులు లేరు, బంధువులు లేరు, లోకం లేదు, దేశాలు లేవు, ప్రపంచం లేదు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, ఏమీ లేదు. ఏమున్నాయి మరి? నువ్వు ఉన్నావు అంతే. అది తురియం. తురియం అంటే ఆత్మ. ఆత్మ అంటే కేవలం నేను మాత్రమే ఉన్నాను అనేటువంటి. మరి జాగ్రత్త స్వప్న అనుభవాలు సుషుప్తిలో ఉన్నాయా లేవా? ఎవరైనా సరే, జాగ్రత్త అనుభవం సుషుప్తిలో ఉందా, స్వప్నానుభవం సుషుప్తిలో ఉందా అంటే అదే లేవండి అంటాం. లేవని కదా, అది నిజం కాదు, ఉన్నాయి. అదేమిటండి? సుషుప్తిలో ఏమి తెలియదన్నారు కదా. మరి జాగ్రత్త అనుభవం సుషుప్త స్వప్నానుభవం ఎట్లా ఉంటుంది అంటే, నిజంగా జాగ్రత్తలో అనుభవం, స్వప్నంలో అనుభవం సుషుప్తిలో లేకపోతే సుషుప్తిలో నుంచి జాగ్రత్తలోకి రాగానే ఆ అనుభవాలన్నీ ఎట్లా గుర్తుకొస్తుంది? సుషుప్తిలో గాఢ నిద్రలో నుంచి మెలకు రావడంతో నిన్న ఏ ఊరు పోయావో, రేపు ఏ ఊరు వెళ్ళాలనో, ఇప్పుడు చేయాల్సిన పని ఏదో అన్నీ నీకు గుర్తొస్తున్నాయా రావట్లేదా? అవన్నీ నిన్ను అనుకున్నావుగా, నిన్న నిర్ణయం చేసుకున్నావు కదా. అంటే జాగ్రత్తల అనుభవం కదా. ఆ జాగ్రత్తల అనుభవం ఇప్పుడు నువ్వు చెప్తున్నావుగా. కనుక జాగ్రత్తల అనుభవం సుషుప్తిలో ఉంది, స్వప్నానుభవం కూడా ఉంది. ఎందుకని? స్వప్నాన్ని స్వప్నం కన్నావు. అది మంచి కళ కావచ్చు, చెడ్డ కళ కావచ్చు. మెలకు వచ్చిన తర్వాత చెప్పగలుగుతున్నావా చెప్పలేదా? చెప్పగలుగుతున్నావు. కరెక్ట్గా చెప్పలేకపోయినా ఏదో సూచాయిగా అని చెప్తావు, కనీసం కళ వచ్చిందనే చెప్తావు. అంటే ఆ స్వప్నానుభవం కూడా ఉందిగా. కనుక జాగ్రత్త స్వప్న అనుభవాలు రెండు కూడా సుషుప్తిలో కూడా ఉన్నాయి, దాగి ఉన్నాయి. ఎప్పుడైతే మళ్ళీ మెలకు వచ్చిందో అవి కాస్త బయటకు వచ్చేస్తావు. అంతే, మేలుకున్న తర్వాత జాగ్రత్త స్వప్న అనుభవాలు వచ్చేస్తా ఉన్నాయి, గుర్తు వస్తూ ఉన్నాయి. ఈ ప్రకారంగా అక్కడ ఘనీభవించున్నాయి సుషుప్తిలో, ఈ జాగ్రత్త స్వప్న అనుభవాలు ఘనీభవించున్నాయి. అంటే గడ్డగట్టి కారణరూపంగా బీజరూపంగా ఉన్నాయి. ఎలాగైతే విత్తనంలో విత్తనం ఉందనుకోండి, దాంట్లోనే కాండం ఉంది, ఆకులు ఉన్నాయి, కొమ్మలు ఉన్నాయి, పూలు ఉన్నాయి, పండ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఆ విత్తనంలో, మనకు కనపడవు సూక్ష్మ రూపంలో ఉన్నాయి. అలాగనే సుషుప్తిలో కూడా సూక్ష్మ రూపంలో ఉన్నాయి అనుభవాలన్నీ కూడా, మనకు కనపడవు, మనకి తెలియవు, కానీ ఉన్నాయి. ఉండబట్టే మనం జాగ్రత్తలో స్వప్నంలోకి వచ్చేటప్పటికల్లా అన్నీ వచ్చేస్తా ఉంటాయి. కనుక సుషుప్తి నిజమైనటువంటి ఆత్మరూపం మాత్రం కాదు. రాజ్యుడు ఆత్మ కాదు, తురియుడు కాదు, రాజ్యుడు తురియుడు కాదు. సుషుప్తిలో హాయిగా ఆనందంగా ఉన్నావు, మరి ఆనందంగా ఉన్నాను అనేటువంటి ఆ సుఖం కూడా ఆత్మసుఖమా అంటే ఆత్మసుఖం కాదు, అది కూడా మనం తెలుసుకున్నాం. ఎందుకని 5-6 గంటలు 7-8 గంటలు సుఖాన్ని అనుభవించినా ఆ తర్వాత పోయేదే, అదేం శాశ్వతంగా ఉండేది కాదు. అందుకనే తురియుడు ప్రాజ్ఞుడు కాదు, ప్రాజ్ఞుడు తురియుడు కాదు. ప్రాజ్ఞుడు తాత్కాలికం, తురియుడు శాశ్వతం. ప్రాజ్ఞుడిగా ఉన్నప్పుడు నీ అనుభవం, నీ ఆనందం తాత్కాలికం, తురియుడి కట్ట తాత్కాలికం కాదు. అందుకనే తురియుడు కాదు, ప్రాజ్ఞుడు కాదు. ఇంతవరకు మనం ఏం తెలుసుకున్నాం? జాగ్రత్త విషుడు కాదు, స్వప్నం తేజస్సుడు కాదు, జాగ్రత్త స్వప్నాల మధ్య ఉన్నటువంటి అది కాదు, సుషుప్తి లేదా ప్రాజ్ఞుడు అది కాదు, 4 చెప్పుకున్నాం. ఇప్పుడు 5వది ప్రజ్ఞమ్న అన్నారు. ఇప్పటిదాకానేమో బహిష్ప్రజ్ఞం అంతఃప్రజ్ఞం అని చెప్పారు, ఇప్పుడేమో అసలు ప్రజ్ఞమ్న అంటే జ్ఞానం లేదు అన్నారు. ఎవరికి? తురియుడికి. ఏం మాట్లాడుతున్నాడు? తురియుడికి జ్ఞానం లేదు అంటే జాగ్రత్త ప్రపంచం లేదు, స్వప్న ప్రపంచం లేదు, సుషుప్తిలో ఘనీభవించిన జ్ఞానం లేదు, అలాగే విశ్వుడు కాదు, తైజస్సుడు కాదు, ప్రాజ్ఞుడు కాదు. ఇలా అనగానే అదేదో బండరాయిలాగా జడ వస్తేమో అనుకుంటాం. తురియుడు అంటే ఆత్మ అంటే ఏదో బండరాయేమో, అది కాదన్నారు, ఇది కాదన్నారు, ఇది కాదన్నారు, అది కాదన్నారు, అన్నీ కాకపోతే ఇంకేముంది నా మొహం, అదేదో బండరాయి ఉంటుంది అని అనుకునేటువంటి ప్రమాదం. అందుకే వెంటనే ఏం చెప్తున్నారు? నా ప్రజ్ఞం అనగా అప్రజ్ఞం, నా అప్రజ్ఞం, నా ప్రజ్ఞం, నా ప్రజ్ఞం అంటే నా అప్రజ్ఞం అంటే నువ్వు జడం అనుకుంటాయో బండరాయి అనుకుంటాయేమో, జడం కూడా కాదు, అచేతనం కాదు, అజ్ఞాన రూపం కాదు అంటూ నా అప్రజ్ఞం అంటున్నారు. తురియుడు జడం కాదు, ఓ బండరాయి లాగానో చెట్టు లాగానో జడమైనటువంటిది కాదు, చైతన్య రూపం, ఓ ప్రజ్ఞ. అయితే ఆ ప్రజ్ఞ ఎలాంటిది అంటే లౌకిక ప్రజ్ఞ కాదు, ప్రత్యక్ష జ్ఞానం కాదు, అది పరోక్ష జ్ఞానం, ఎక్కడో రహస్యంగా దాగినటువంటి జ్ఞానం కాదు, అనుభవంలో లేనిది కాదు, ఆత్మ చైతన్యం తెలియనిది కాదు, తెలుస్తున్నా గుర్తించింది కాదు. జాగ్రత్త స్వప్నాల్లో వ్యవహారాలు ఉన్నాయి, జాగ్రత్తలో మనం ఎన్నో పనులు చేస్తున్నాం, స్వప్నంలో కూడా ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. అయితే వాటికి కారణం ఏంటి? ఆ పనులు చేయటానికి ఎలా చేయగలుగుతున్నాం? ఆత్మ చైతన్యం, ఆత్మ వల్లనే దేహం పనిచేస్తూ ఉంది, ఇంద్రియాలు పనిచేస్తూ ఉంది. మరి స్వప్నంలో కూడా ఆత్మ వల్లనేగా అక్కడ మనసు సృష్టించబడ్డది, ఆ మనసు ద్వారా ఆ కళల ప్రపంచం సృష్టించబడ్డది. అన్ని అవస్థల్లో ఈ చైతన్యం ఉన్నా దాన్ని ఏ అనుభవాలు అంటాం, ఈ తురియుణ్ణి ఏ అనుభవాలు అంటాం, ఇదే బాగా అర్థం చేసుకోవాలి. జాగ్రత్త అవస్థలో లోపల ఉన్నాడుగా తురియుడు, అంటే ఆత్మ లోపల ఉంది కదా, ఆ ఆత్మ చైతన్యం వల్ల అన్ని పనిచేస్తున్నాయి కదా, మరి అక్కడి నుంచి ఏమైనా కొద్దిగా తవ్వి తెచ్చుకుంటున్నాయా లే దాన్ని ఏమైనా అంటుకొని కూర్చుంటున్నాయి ఆత్మని, ఆత్మను అంటుకోవటానికి వీల్లేదు. ఎందుకని సూక్ష్మాతి సూక్ష్మం. ఇప్పుడు ఆకాశం ఉందనుకోండి, ఆకాశాన్ని పట్టుకోండి, వీలవుద్దా? వీలు కాదు. అగ్నిని పట్టుకోవచ్చు, నీరు పట్టుకోవచ్చు, భూమి పట్టుకోవచ్చు. చేతులు కాలుతాయి కానీ అగ్నిని పట్టుకుంటే, నీరు పట్టుకుంటే తడవుద్ది కానీ మొత్తం మీద పట్టుకోవచ్చు. వాయువుని కూడా అట్లా చేతికి స్పర్శ తగులుద్ది పట్టుకున్నట్టు. కానీ ఆకాశాన్ని, ఆహా, మరి ఆకాశాన్ని పట్టుకోలేకపోతే ఆకాశం కంటే సూక్ష్మమైనటువంటి పరమాత్మని, ఆత్మని ఎట్లా పట్టుకుంటాం? కనుక పట్టుకోవటానికి వీలు. అలాగనే ఇక్కడ ఆత్మ ఉన్నప్పటికీ దేనికి అంటదు, అసంగం. అందుకని వివేక చూడమని చెప్పారు, అసంగోహం 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 అని. దేనికి అంటుకునేది కాదు ఆత్మ. అన్ని అవస్థల్లో ఉంది, జాగ్రత్త అవస్థలో ఉంది, స్వప్నావస్థలో ఉంది, సుషుప్తిలో ఉంది, కానీ దేన్ని అంటించుకోదు. అది కేవలంగా ఉంది. ఆ కేవలంగా ఉండేదే తురియం. దేన్ని అంటించుకోకుండా ఉండేది తురియం. ఇక ఏడవది అదృష్టం. అదృష్టం అంటే మనం అనుకునే అదృష్టం కాదు. దృష్టం అంటే కనిపించేది, అదృష్టం అంటే కనిపించనిది. నిజంగా మనం అనుకునేటువంటి అదృష్టం అనే పేరు ఎట్లొచ్చిందంటే, మనం ఏదో కోరుకున్నటువంటిదో కోరుకోందో మనకు లభించింది. మనం కోరుకోనటువంటిది చాలా గొప్పది లభించింది. అప్పుడు ఏమంటాం? వాడి అదృష్టం అండి, వాడి అదృష్టం అండి. అందరూ రూపాయి పెట్టి టికెట్ కొన్నారు, ఒకడికి వచ్చింది 1,00,000 రూపాయలు. చాలామందికి ఆ రూపాయి పోయింది. వాళ్ళు అనుకుంటున్నారు అదృష్టం అండి. మనకి ఎందుకు ఉంటుందండి అక్కడ అదృష్టం? అంటే అదృష్టం అంటే కనిపించనిది ఏదో ఉన్నది వాడికి. ఏమిటా కనిపించనిది? పూర్వ జన్మలో చేసినటువంటి పుణ్యకర్మ ఫలం ఏదో ఉంది, దాని కారణంగా ఇప్పుడు వచ్చింది. ఆ పుణ్యకర్మ ఫలం ఏమైనా కనపడుద్దా మనం కంటితో చూడటానికి? లేకపోతే లోపల ఏమైనా చర్మాన్ని కోసి చూడటానికి ఏమైనా కనపడదు. కనపడదు కాబట్టి అదృష్టం. అదృష్టం అంటే కనిపించనిది అని. కనుక అదృష్టం అంటే కనిపించనిది, కంటికి కనిపించనిది మాత్రం కాదు, ఏ ఇంద్రియాలకి తెలియదు. అంటే చెవులకి వినపడదు, ముక్కుకి వాసన తెలియదు, నాలుగుకి రుచి తెలియదు. ఏ ఇంద్రియంతో తెలుసుకోవటానికి వీలు? ఇంద్రియ అగోచరం అన్నారు. నిజంగా కనిపించేది ఏదైనా నశిస్తుంది, కనిపించింది నశించదు. కనిపించే వస్తువు ఏదైనా ఉంటుందా? మనుషులు ఉంటారా, జంతువులు ఉంటాయా, పక్షులు ఉంటాయా, క్రిమికీటకాలుంటే చెట్లు ఉంటాయా, కొండలు పర్వతాలు కూడా ఉండవు. మనం అనుకుంటాం మనం పోయేదాకా ఉంటుంటాయి, కానీ ఆ తర్వాత ఎప్పుడు అయిపోతాయి. కనుక అన్ని పోయే, మొత్తం జగత్తంతా పోయేది, మొత్తం లైవ్ అయిపోద్ది, బ్రహ్మాండం అంతా బద్దలైపోద్ది, ఏ ఉండదు. కానీ అన్ని పోయినా పోకుండా ఉండేది ఒకటే ఉంది, అదే ఆత్మ. కనుక ఆత్మ ఎప్పుడూ పోయేది కాదు, శాశ్వతం. త్రిపుటి ఉన్నంత వరకు, త్రిపుటి ఉన్నంత వరకు ఆత్మ తెలియదు. బాగా గుర్తుపెట్టుకోండి ఇది కూడా. త్రిపుటి ఉన్నంత వరకు ఆత్మ తెలియదు. అంటే చూచేవాడు, చూడబడేది, చూడటం అనేటువంటి మూడు ఉన్నప్పుడు మనకు ఆత్మ తెలియదు. ఏమండి అదిగో ఇల్లు చూశారా? ఆ చూశారండి. కాబట్టి ఒకటి ఇల్లు ఉంది, చూసి చూడబడేది. చూడటం అనేటువంటిది ఒక క్రియ ఉంది, నువ్వేమో చూసేవాడు. మూడు ఉన్నాయి కాబట్టి ఆత్మ కాదు. మరి ఆత్మ అంటే ఏమిటి? త్రిపుటి ఉండదు. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. త్రిపుటి ఉండదంటే మీరు ఆత్మగా ఉన్నారు, మీరు ఆత్మగా ఉన్నారు. మరి ఇప్పుడు ఆ ఇల్లు చూస్తున్నారా? మీరు నిజంగా ఆత్మగా ఉంటే మీకంటే వేరుగా ఇల్లు ఎట్టుంటుంది? ఉన్నదంతా మీరే కానీ మీకంటే వేరుగా ఇల్లు ఎట్టుంటుంది? మీకంటే వేరుగా ఊరు ఎట్టుంటుంది? మీకంటే వేరుగా మనుషులు ఎట్టుంటారు? మీకంటే వేరుగా చెట్లు చేమలు ఎట్లా ఉంటాయి? ఏమి ఉండవు మీకంటే వేరుగా. ఏమి వేరుగా లేవు కాబట్టి మీరు ఎట్లా చూస్తారు? చూడటానికి వీళ్ళు చూసే కళ్ళు లేవు, చూడటానికి ఏమీ లేదు, కనుక త్రిపుటి లేదు. త్రిపుటి లేదంటే మీరు ఆత్మ, త్రిపుటి ఉన్నదంటే మీరు ఆత్మ కాదు. త్రిపుటి ఉంటే ఆత్మ కాదు, త్రిపుటి లేకపోతేనే ఆత్మ. కనుక చూచేవాడు, చూడబడేది, చూడటం అనేటువంటి త్రిపుటి ఉన్నంత కాలం త్రియం అనేది లేదు. అంటే నేను త్రియ స్థితిలో ఉన్నానండి, ముందు ముందు వస్తాయి కొద్ది కొద్దిగా. ఇక్కడ చిన్నగా చిన్న ఒక్కొక్క మాట చెప్తాను. ఒక్కొక్క ఆయన వస్తుంటాడు, నేను చాలా పరమాత్మ అనుభూతిని పొందానండి, నేను ఆత్మానుభూతిని పొందానండి అంటాడు. ఎవరితో చెబుతున్నాడు ఆత్మానుభూతిని పొందానని? మనతోటి చెబుతున్నాడు. అంటే ఆయనకంటే వేరుగా మనం ఉన్నాగా, మరి ఇప్పుడు ఆయన ఆత్మ ఎట్టవుతాడు? అంటే ఆత్మానుభూతిని పొందాను అన్నోడల్లా ఆత్మ కాదు, అదే గుర్తు. నేను ఆత్మానుభూతిని పొందలేదండి అన్నాడు అనుకో, వాడు ఆత్మ. పొందలేదన్నోడు ఆత్మ కాదు, పొందానన్నాడు ఆత్మ. ఆత్మానుభూతిని పొందితే ఇంకా ఆడు చెప్పడానికి ఏముండదు, ఆయన పరమాత్మ. అదే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. కనుక అట్లా చెప్పేవాడిని నమ్మకూడదు. అలా చెప్పేవాడు ఎవడున్నాడు అనుకోండి, నేను ఆత్మానుభూతిని పొందానని చెప్పేవాడు ఉన్నాడు అనుకోండి, పచ్చి అబద్ధం, దాంట్లో అనుమానం. అలాగే ఎనిమిదవది అవ్యవహారీయం అన్నాడు. అవ్యవహారం అంటే వ్యవహారం, అన్ని వ్యవహారాలు వాడికి, అన్ని వ్యవహారాలండి, వ్యవహారాలు ఎక్కువ అండి వాడికి. అంటే ఏమిటి? వాడితోటి వీటితోటి మాట్లాడుతుంటాడు, ఆ పని ఈ పని చేస్తుంటాడు. ఏ అంటే వాక్కు పనిచేస్తుంటుంది, దేహం పనిచేస్తూ ఉంటుంది, ఇవన్నీ పని, మనసు పనిచేస్తుంటుంది, ఇవన్నీ పనిచేస్తూ ఉంటే వ్యవహారం ఉన్నట్టు. అవ్యవహారం అంటే ఇవేవి పని చేయకుండా ఉన్నటువంటి స్థితిని అవ్యవహారీయం అంటే, అంటే స్త్రీయుడి యొక్క స్థితి అవ్యవహారీయం. స్త్రీయుడు ఏ పని చేయడు, మనసు ఏం చేయదు, ఆలోచనలు చేయదు, దేహం ఏ పని చేయదు, వాడికి దేహం లేదు. దేహం లేకపోతే ఇంకా ఏం పని చేస్తాడు? మనసు లేదు, మనసు లేకపోతే ఏం ఆలోచిస్తాడు? కాబట్టి అవ్యవహారీయం. వాక్కు లేదు, ఏం మాట్లాడతాడు? కనుక అవ్యవహారీయం. కాబట్టి క్రియుడికి ఏ వ్యవహారం లేదు. అంటే మన మనసులో చెట్టు రూపం మెదిలింది అనుకోండి, మన మనసులో చెట్టు రూపం మెదిలింది, మరి అది చెట్టు అన్నాం అనుకోండి, అంటే వాక్కు పలికింది కదా, అది జాగ్రత్త అవస్థ అవుద్ది, విష్ణుడు అవుతాడు, కానీ తురిగి ఎట్ట అవుతాడు? కనుక కాదు. అందుకని ఆత్మ అవ్యవహారీయం, ప్రియుడు అవ్యవహారీయం. ఇక్కడే మనం తెలుసుకోవాలి, నేను ఆత్మను చూచానండి అంటాడు. ఆ ఎదురోడు ఎవరిని తెలిసినోడు కనుకైతే ఎంత ఉందయ్య ఆత్మ అంటాడు. చాలా పెద్దదండి ఆత్మ, అంటే చాలా పెద్దది అంటాడు. అలాంటి వాళ్ళు ఇప్పుడు చాలామంది పుట్టుకొస్తున్నారు, చాలామంది బయలుదేరుతున్నారు. ఎందుకంటే ఎవడినెత్తిన చేతులు పెట్టడానికి వీలుందా? ఎవడు అమాయకుడా? ఎవడిని కాస్త మనం బుక్కలో పడేయటానికి వీలవుతుందా? వాటి ద్వారా మనం ఏదన్నా ప్రయోజనం పొందడానికి వీలవుద్దా అనుకునే వాళ్ళందరూ ఈ జాతి వాళ్ళే. ఆత్మను చూచాడంటాడు, నేను ఆత్మతో మాట్లాడుతున్నాను అంటాడు. ఆత్మతో అనక్కర్లా, భగవంతుడితో మాట్లాడుతున్నాను, దేవుడితో మాట్లాడుతున్నాను, ప్రభుతో మాట్లాడుతున్నాను, అలాతో మాట్లాడుతున్నాను అని ఏ మాట అన్నా వాడు దొంగ. ఎందుకని? వాడు ఆత్మతో మాట్లాడతాడా? అంటే వాడెవడు? వాడు ఆత్మ కాదుగా, మరి ఆత్మతో ఎట్లా మాట్లాడతాడు? కనుక ఇదంతా అబద్ధం అన్నమాట. ఇంకా కొంతమంది ఏం చెబుతారంటే, ప్రతిరోజు కూడా నేను అర్ధరాత్రి పూట పూజలో కూర్చొని భగవంతుడితో మాట్లాడతాను, ఎవరైనా ఏదైనా సందేహాలు ఉన్నా, ఎవరైనా ఏదైనా కోరికలు ఉన్నా, ఓ చీటీ రాసి నాకు ఇస్తే ఆ చీటీని అక్కడ పెడతాను, దాని మీద సమాధానం వస్తుంది. అంటే భగవంతుడే రాసి వెళ్తాడు, మరి ఏ భాషలో రాస్తాడో కానీ మొత్తం మీద మనకు కావాల్సిన భాషలో రాసి వెళ్తాడు. తెల్లారి పొద్దున్నే ఈ చీటీ ఆయనకి 100 200 తీసుకొని ఆ చీటీ ఇచ్చేస్తాడు, అయిపోయి. ఈ ప్రకారంగా భగవంతుడి మీద విశ్వాసం కలిగి భగవంతుడు ఉన్నాడన్నీ, భగవంతుడు అంటే భయం ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకి చిక్కుతారు, అమాయకులే. ఎందుకంటే శాస్త్రం తెలియదు, ఆత్మ అంటే తెలియదు, భగవంతుడు అంటే తెలియదు. భగవంతుడు అంటే ఎక్కడో కూర్చొని మనకేదో ఇచ్చేవాడు అనుకుంటాడు. ఇదిగో ఈయనైతే ఆయన దగ్గరికి పోతున్నాడు, మనం బాలేము, అంత ఎత్తున ఎగరలేవులే అని అనుకుంటాడు. కనుక ఇలా మాట్లాడుతుంది. రే కొంతమంది ఉంటారు, నాకు అసలు మొదట్లో భగవంతుడి మీద విశ్వాసం లేదండి, తర్వాత నేను ఆత్మతో మాట్లాడుతూ మొదలుపెట్టిన తర్వాత నాకు విశ్వాసం కలిగింది, అందుకని ఈ మతంలో చేరా. అంటే ఎవడన్నా ఎందుకయ్యా ఈ మతంలో చేరావంటే ఆ లోపల విషయాలన్నీ బయటకు వస్తాయేమోనని. ఎందుకంటే మతంలో చేరాడంటే ఏదో ఉంది లోపల, ఏదో ఆమ్యామ్యం ఉంటుంది, అది కనుక బయటపడకుండా ఉండాలంటే నేను అందుకని మతంలో చేరానండి అంటుంది. కాబట్టి ఇలా గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుగుకున్నట్టుగా భ్రష్ట మానవుల యొక్క వ్యవహారం ఇది. కానీ ఇటువంటి వ్యవహారాలు ఏవి కూడా తురియుళ్ళు ఉండవు, అవ్యవహార్యం అంటారు. తొమ్మిదవది అగ్రాహ్యం. అగ్రాహ్యం అంటే చేత్తో ఇచ్చి పుచ్చుకునేది, గ్రాహ్యం అంటే పుచ్చుకోవటం, ఇవ్వటం పుచ్చుకోవటం, ఈ రెండు జరుగుతుంటాయి. ఆత్మ అనేటువంటిది గురువుల యొక్క జేబులో ఉండదు, ఉంటే వాళ్ళు కాస్త తీసిచ్చేవాళ్ళు, ఓ పేపర్లు తీసిచ్చారు, 10 పేపర్ల మీద ఆత్మ 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 అని రాసుకొని, ఏమండి నాకు ఆత్మ కావాలండి అంటే, ఇదిగోనయ్యా 1000 రూపాయలు 10000 రూపాయలు నీకు ఆత్మనిస్తాను, ఆ చీటీ ఇచ్చేయచ్చు. అట్లా చీటీ కాదు ఆత్మ. అందుకని అది గురువుల జేబులో ఉండేది కాదు, శిష్యుల జేబులో పెట్టగలిగేది కాదు, ఒక పాత్రలో నుంచి ఇంకో పాత్రలో పోసేది కాదు. కొంతమంది ఉన్నారు శక్తిపాతం చేత నీకు ఆత్మానుభూతి కలిగిస్తాననేటువంటి కలికాలపు మేధావులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు, రేట్లు కరిగిపోతూ ఉంటాయి, మొదట్లో 1000 ఉంటుంది, తర్వాత 5000 ఉంటుంది, తర్వాత 11000 ఉంటుంది, తర్వాత 21000 ఉంటుంది, తర్వాత 25000 ఉంటుంది, తర్వాత 50000 ఉంటుంది, రేట్లు పెరిగిపోతూ ఉంటాయి, శక్తిపాతం చేస్తుంటారు. వాళ్ళు చేయి పెట్టంగానే, అంటే భస్మాసురుడు ఉన్నాడు కదా అదిగో అట్లా, ఆ చేయి పెట్టంగానే వాళ్ళ దగ్గర డబ్బులు అయిపోతాయి అన్నారు. అదిగో ఆ ప్రకారంగా భస్మాసురులు ఉన్నారు, శక్తిపాతం చేసేటువంటి భస్మాసురు. అటువంటి వాళ్ళు పేర్లు కూడా రకరకాల పేర్లు పెట్టుకుంటారు. మేమే గురువులు అంటారు, మహాత్ములు అంటారు, మహర్షులు అంటారు, ఆనంద స్వరూపులు అంటారు. ఇక పేర్లు కూడా అయ్యే రమానంద, కృష్ణానంద, భూమానంద, ఆ ఆనంద, ఈ ఆనంద అని ఆనందాల పేర్లు పెట్టుకుంటుంటారు. ఈ పచ్చి మోసగాళ్ళను నమ్మి నిండా మునిగిపోయేటువంటి వాళ్ళు కొంతమంది అయితే, సగం మునిగి పైకి తేలేవాళ్ళు కొంతమంది ఉంటుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏదో అదృష్టవశాత్తు ఎవరో ఒకరు చెప్తారు, అందువల్ల సగాన వాళ్ళు చేస్తారు. కాబట్టి ఈ ప్రకారంగా మునిగిపోవడం తప్ప ఆత్మ అగ్రాహ్యం. తురియుడంటే అగ్రాహ్యం, పట్టుకునేది కాదు, చేత్తో పట్టుకునేది కాదు, ఎవరో ఇచ్చేది కాదు. ఇక అలక్షణం, 10వది అలక్షణం అన్నారు. అంటే నామం కానీ రూపం కానీ క్రియ కానీ గుణాలు కానీ ఇలాంటి లక్షణాలు ఏవి లేనటువంటిది ఈ తురియుడు, అందుకే అలక్షణం అన్నారు. దీనికి ఒక్కదానికే ఉండేటువంటి ప్రత్యేక లక్షణం ఏది లేదు. గుర్తులు కూడా ఏవి లేవు. ఎద్దు అంటే ఎలా ఉంటుందో మాకు చెప్పండి అన్నాడు ఎవడో తెలియనటువంటి వాడు. ఏమి లేదయ్యా ఎద్దు అంటే ఏమి లేదు, 2 కొమ్ములు ఉంటాయి అన్నాడు. ఓ అంతేనా అనుకున్నాడు. వాడు దారిని పోతా ఉంటే వాడికి దున్నపోతు కనపడదు, దానికి కూడా 2 కొమ్ములు ఉన్నాయి, ఓహో ఇదే కదా ఎద్దు అనుకుంటు. అదిగో ఆ ప్రకారంగా లక్షణాలు కనుక చెబితే అలా ఉండకూడదు. లక్షణాలు ఏవైనా చెబితే ఆ లక్షణాలు ఖచ్చితంగా దానికి మాత్రమే ఉండాలి, ఇంకో దానికి ఉండకూడదు. ఎద్దంటే తెల్లగా ఉంటుంది అన్నాడు అనుకోండి, ఆవు కూడా తెల్లగానే ఉంటుంది, అంత మాత్రాన ఎద్దు ఒకటి కాదు. ఆ ప్రకారంగా కొన్ని గుర్తులు ఉండాలి. ఎట్లాగంటే కుందేలంటే ఏమిటి అన్నాడు. కుందేలు ఎప్పుడు చూడాల, సామాన్యంగా కుందేలంటే ఎక్కువ మంది చూడరు. పిల్లిలాగా చిన్నది, ఉడతలాగా వెనక్కాల మీద కూర్చుంటుంది, ఆవులాగా గడ్డి తింటుంది, సాధు జంతువు, గొర్రెకలాగా చిన్న తోకుంటుంది, తెల్లగా ఉంటుంది, ఏనుక్కున్నట్టుగా పెద్ద చెవులు ఉంటాయి, అని ఇలా ఆయన చెప్పారనుకోండి, అప్పుడు ఖచ్చితంగా కుందేలకు మాత్రమే ఉంటే ఇన్ని లక్షణాలు, దీంట్లో ఏ ఒకటి తక్కువైనా అది కుందేలు కాదు. కనుక అట్లా లక్షణాలు ఉండాల. మరి ఆత్మకి ఇలా చెప్పే లక్షణాలు లేవు. అందుకని ఇది కాదు అది కాదు ఇది కాదు అది కాదని చెప్పాల్సి ఉంది. కనుక ఏ లక్షణాలతోనూ కూడా చెప్పేటువంటి వీల్లేనిది ఆత్మ ప్రియుడు, ఇది ప్రత్యక్షమైంది కాదు. అయితే ప్రత్యక్షం కానటువంటి కొన్ని విషయాలని అనుమాన ప్రమాణంతో చెప్పచ్చు. మనం ప్రత్యక్షంగా కంటితో చూడం కానీ మనం చెప్పచ్చు. ఎట్లా? ఆ కొండ వెనక పొగ వస్తుంది, మనం కంటితో చూస్తున్నాం, కొండకి ఇటుపక్క ఉన్నాం మనం, వెనక నుంచి పొగ వస్తుంది. ఏంటి అయ్యా ఇటు పొగ వస్తుంది అని ఎవరన్నా మనం అడిగారనుకో, అక్కడ ఏదో కాలుతుందండి, ఏదో తగలబడుతుంది అందుకని పొగ వస్తుంది అంటాం. ఏమిటి దీన్ని? అనుమాన ప్రమాణం అంటాడు. మన ప్రమాణాలు కొన్ని ఉన్నాయి, ప్రత్యక్ష ప్రమాణం ఉంది, శబ్ద ప్రమాణం ఉంది, అనుమాన ప్రమాణం ఉంది, ఇట్లా ప్రమాణాలు ఉన్నాయి. దీని అనుమాన ప్రమాణం కాబట్టి అనుమాన ప్రమాణంతో కూడా చెప్పడానికి వీల్లేదు. ఈ తురియుడిని కారణమైనటువంటి పొగను చూచి, కార్యమైనటువంటి పొగను చూచి కారణమైనటువంటి అగ్నిని మనం ఊహిస్తాం. అలా గనక చూస్తే దాన్ని అనుమాన ప్రమాణం అంటారు. సంస్కృతంలో కార్యాన్ని లక్షణం అనేది కూడా అంటారు. మరి ఆత్మను ఊహించడానికి అలాంటి లక్షణాలు ఏమి లేవు. ఈ ప్రకారంగా మనం 10 చెప్పుకున్నాం. 7వ మంత్రంలో చెప్పబడినటువంటి దాదాపుగా 18 చుట్టూ 10 గురించి చెప్పుకున్నాం. మరి మిగిలిన వాటిని రేపు చెప్పుకున్నాం.